విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
కొడుకో కూతురు ఉన్నారా? ఉంటే నువ్వు ఇదిగో సువాసిని పూజకి పనికొస్తావు, సంతానం లేకపోతే నువ్వు పనికిరావు. ఇంచేత శాస్త్రం ఏమది, మన చేతిలో ఏమీ లేదు, అంచేత నియమం పెట్టారు. ఇక్కడ మళ్ళీ చెప్పారు, అందుకని సంతానము ఉన్న స్త్రీని కానీ అలాగే 8-9 సంవత్సరాల మధ్యలో ఉన్న బాలికల్ని కానీ బాగా పూజిస్తే మంచిది. 10 ఏళ్ళు నిండేలోపు వచ్చేవాళ్ళంతా కన్యలే, అందులో 8-9 ఏళ్ల బాలిక మరింత ఉత్తమ శ్రేష్ట స్త్రీగా చెప్పారన్నమాట. వాళ్ళని బాగా పూజించాలి, కాళ్ళకి పసుపు పూయాలి, కుంకుమ బొట్లు పెట్టాలి, గంధం పూయాలి, బాగా అలంకారాలు ఇవ్వాలి, వీలుంటే బంగారం కూడా దానం ఇచ్చి అందులో సంతానవతి అయినటువంటి స్త్రీని, ఒక ఉత్తమురాల్ని, మంచి బ్రాహ్మణ స్త్రీని చూచి పూజ చేస్తే, సువర్ణాదులు దానం చేసి పూజిస్తే సాక్షాత్ ప్రకృతి భగవతి పూజ అని చెప్పారు ఇందులో అన్నమాట. అంత జాగ్రత్తగా చూపించమన్నారు. ఇక ఏ స్త్రీ సదాచారంతో ఉంటుందో, మంచి ఆచారంతో, మంచి నడవడికతో, సాత్విక గుణంతో ఉంటుందో, హే రౌడీ నోరుతో ఉంటే కష్టం, మళ్ళీ వాళ్ళు పనికిరారు. అంచేత సాధ్యమైనంతవరకు నోరు కూడా బాగుండాలన్నమాట. ఇంటికి రాగానే చెడావడా తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, మొట్టికాయలు చేసేవాళ్ళు, క్రూరత్వంతో ప్రవర్తించేటటువంటి స్త్రీలు మళ్ళీ ఈ ముత్తైదు పూజకి పనికిరారు. వీళ్ళు సర్వోత్తమ నారీమణులు. ఎప్పుడూ పవిత్రంగా ఉంటే, కొంచెం జాగ్రత్తగా ఉంటే, నోటితో తిట్టకుండా ఉంటే, ఈ స్త్రీలు అమ్మవారి స్వరూపములు అన్నారు. ఇంకా అమ్మకి వీళ్ళకి అభేదమాట. వీళ్ళకి సాధ్యమైనంతవరకు భోగభాగ్యాల మీద కూడా కోరికలు ఎక్కువ ఉండవు. ఇక మరొక మాట చెప్పాడు ఇక్కడ, భోగభాగ్యాలంటే ఇష్టం, చీటికి వాటికి ఐశ్వర్యంతో దర్పంతో మాట్లాడతారు. ఏమండి, మేము విమానం ఎక్కగలమండి, మేము హెలికాప్టర్ ఎక్కగలమండి, మాకు డబ్బు ఉందండి, మీరు డబ్బు గురించి ఆలోచించక్కర్లేదు, వయ్యారై, మేము డబ్ డబ్ డబ్బు అని అస్తమాటు మాట్లాడతారే, ఇలా డబ్బులతో గురించి అస్తమాటు, భోగభాగ్యాల గురించి ముచ్చట్లించే వాళ్ళంతా కూడా రజోగుణంతో పుట్టిన వాళ్ళు. వీళ్ళు ప్రకృతి యొక్క రాజశాంశంతో ఎక్కువగా దర్పం ప్రదర్శించని స్త్రీలేమో సాత్విక అంశం, దర్పం డబ్బు ధనదర్పం చూపిస్తే వాళ్ళేమో రజోగుణంతో పుట్టిన వాళ్ళు. ఇంకా అమ్మవారి తామసాంశతో పుట్టిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు అధమశ్రేణికి చెందిన వాళ్ళు, కటువుగా మాట్లాడతారు. వీళ్ళే ధూర్తలు, స్వేచ్ఛ, వాళ్ళ కలహం అన్నమాట, మాట్లాడితే కలహం. భద్రకాళీదేవి కూడా వీళ్ళ ముందు ఆ యుద్ధంలో పనికిరాదు, అలా ఉంటారు వీళ్ళు. నారద, ఈ భూమండలంలో ఉండే ఇలాంటి కులటలంతా కూడా అధమ స్త్రీలు, తామసాంశములని గ్రహించవలను. నారద మునీంద్ర, ప్రకృతి మాత యొక్క రూపాలని సంక్షిప్తంగా చెప్పా. ఇది తెలుసుకుని స్త్రీలు తమ నడవడికను మార్చుకోవాలి, స్త్రీలను పురుషులు కూడా గౌరవంగా చూసుకోవాలి. అందున సమస్త సర్వకాల సర్వావస్థలలో సద్గురువు దగ్గర పొందిన అమ్మవారి మంత్రాన్ని ఉపాసన చేసే స్త్రీలు మాత్రం వీళ్ళందరికీ అతీతలైన, త్రిగుణాతీతలైన అమ్మవారి యొక్క మూర్తులుగా ఉంటారట. అమ్మవారు అనిపించుకోవాలి అంటే అమ్మవారి యొక్క మూలమంత్రం నిరంతరం చెయ్యాలి. అది కూడా గురూపదేశం పొంది చెయ్యాలి. అటువంటి వాళ్ళు చెప్పారు సకల దుర్గతుల్ని నశింపజేసే దుర్గా స్వరూపాలు అవుతారట. అమ్మవారి యొక్క ప్రధాన అంశం దుర్గే కదా అమ్మవారు, అంచేత దుర్గాదేవి ఎంతో వీళ్ళు కూడా అటువంటి వాళ్ళు అవుతారు. ప్రప్రథమంగా అమ్మవారిని సురధుడనే రాజు పూజించాడు, తర్వాత సమాధి అనే ఒక వైశ్యుడు పూజించాడు, రావణ సంహారం కోసం రామచంద్ర ప్రభువు కూడా ఈ జగదంబికని పూజించాడు. అమ్మవారు సమస్త లోకాలలో పరమ పూజ్యురాలు, సకల దేవతల తేజస్సుల్ని పుణికిపుచ్చుకుని ఆవిడ మహిషాసుర మర్దనం కోసం మరొక్కసారి ఆవిర్భవించింది. దైత్యుల్ని రాక్షసుల్ని మర్దన చేసింది. దక్షుడి ఇంట్లో కూతురుగా సతిగా పుట్టింది. హిమాలయ పర్వతానికి పార్వతిగా పుట్టింది ఆవిడే. అఖండ తపస్సంపన్నురాలు ఆవిడ. గణేశ్వరుడు, కార్తికేయుడు ఈ దుర్గాదేవి అనుగ్రహంతో పుట్టిన కుమారులే. ఇక్కడ చెప్పాడు ఈ శ్లోకంలో నారద, శ్రీకృష్ణస్తు స్వయం విఘ్నః. శ్రీకృష్ణుడే స్వయంగా గణేశ్వరుడు. గణేశ్వరుడు అంటే శ్రీకృష్ణుడికి విఘ్నేశ్వరుడికి తేడాలా? అందుకే విఘ్నేశ్వరుని పూజించినట్టే కృష్ణుడిని పూజిస్తాం. ఒక్కటి తేడా తప్ప, అదొక తులసి. కృష్ణుడేమో కృష్ణావతారంలో తులసిని పూర్తిగా ఇష్టపడతాడు, గణేశ్వరుడు దానికి పూర్తి వ్యతిరేకం అవతార మార్పు వల్ల. ఇంకా కుమారస్వామి శ్రీ మహావిష్ణువు యొక్క కళ నుంచి పుట్టినవాడు. నారద మునీంద్ర మంగళుడు అని ఒక రాజు ఉండేవాడు. పాపం ఆయన చాలా కాలం దారిద్ర్యంతో బాధపడ్డాడు. ఐశ్వర్యం లేదు ఆయనకి, రాజ్యం లేదు ఆయనకి. అప్పుడు మంగళ షష్ఠీదేవి ప్రత్యక్షమయ్యి శ్రీ మహాలక్ష్మీ రూపంతో ఉండే అమ్మవారిని ఉపాసించమన్నది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని ఆయన 9 రోజులు విడిచిపెట్టకుండా భక్తి శ్రద్ధలతో చేశాడు. అనుదినము 2,500 జపం చేసేట. అలా తల్లికి ఉపాసన చేస్తే 9వ రోజున ఆవిడ ప్రత్యక్షమై ఆయన అనుగ్రహించింది. అందుకే అమ్మవారికి మంగళ మహాలక్ష్మి, మంగళదేవత అని పేరు వచ్చింది. మంగళవారం లక్ష్మి అని అనడానికి గల కారణం అదే. శ్రీ మహాలక్ష్మి మంగళుడనే రాజుకి ఐశ్వర్యం ఇచ్చింది గనక. ఆ తదనంతరం సకల లోకవాసులకి అర్థమయ్యింది, ఓహో మంగళవారం నుంచి మొదలుపెట్టి 9 రోజుల పాటు ఉపాసన చేసిన వాళ్ళు ఆ తల్లి అనుగ్రహం పొందుతారు, ఆ తల్లి అనుగ్రహంతో ఐశ్వర్యం పొందుతారని తెలుసుకుని ఆయన దగ్గరే ఆ మంత్రోపాసన నేర్చుకుని వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. అశ్వపతి అనే మహారాజు సావిత్రీదేవిని ఉపాసించాడు. ఆయన మహాలక్ష్మిని ఉపాసించాల. అమ్మవారి రూపాలు 5 ఉన్నాయని చెప్పుకున్నాక మనం మళ్ళీ మర్చిపోకూడదు. దుర్గా, లక్ష్మి, సరస్వతి, ఇదిగో సావిత్రి, ఆఖరిని రాధ. అందులో అశ్వపతి సావిత్రిని ఉపాసిస్తే సాక్షాత్తు అమ్మవారి అంశతో సావిత్రీదేవి పుట్టింది. తన భర్తని సత్యవంతుణ్ణి రక్షించుకున్నావిడు ఈవిడే. ఆవిడే ఆ సావిత్రిని ఆనాడు అందరూ చూడగలిగారు అశ్వపతి వల్ల. దేవతలు, మహర్షులు ఆవిడ పూజించారు. బ్రహ్మదేవుడేమో సరస్వతిని ఆరాధించాడు మొదట. అంచేత త్రిలోకాలలో సరస్వతి కూడా పూజ్యురాలయ్యింది. సర్వప్రథమంగా రాధాదేవినేమో గోలోకంలో కృష్ణుడు పూజించాడు. ఎందుకంటే రాధాదేవి ఆవిడ యొక్క మనస్సు నుంచి పుట్టింది కనుక. ఆ తర్వాత సుయజ్ఞుడు, సమాధి అనేవాళ్ళు ఈ రాధాదేవిని ఉపాసన చేశారు. ఎంతోమంది మహానుభావులు సర్వశక్తి స్వరూపురాలైన ఆ జగన్మాతను ఉపాసించారు. అసలు అమ్మవారి ఉపాసనకి మించింది లేదు 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 లేదంటూ మళ్ళీ ఇక్కడ ఈ 9, 12 శ్లోకాలలో 2వ అధ్యాయంలో చెప్పారు. సర్వశక్తి స్వరూపాస తయాస్యా శక్తిమాన్ సదా ఐశ్వర్యవచన శక్తి తిపరాక్రమవాచక తత్స్వరూప తయోర్ధాత్రి యాసా శక్తి ప్రకీర్తిత. అసలు అమ్మవారు పరాశక్తి, శక్తి 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 అని పిలిచే ఆ తల్లి సమస్త లోకాలకి మూలం, పరబ్రహ్మ ఆ తల్లి. ఆవిడ ఉంటేనే మనం అందరం ఏదైనా పని చేయగలం. శక్ అంటే ఏమిటి? దానికి చెప్పారు ఐశ్వర్యం. తి అంటే పరాక్రమం. శక్ తి కలిస్తే శక్తి అయ్యింది. శక్ అంటే ఐశ్వర్యం, తి అంటే పరాక్రమం. పరాక్రమం ఐశ్వర్యము ఉన్నది ఆ తల్లి. ఆ శక్తి మనలో ఉంటే మనలో ఐశ్వర్యం పరాక్రమం రెండూ ఉంటాయి. ఆ తల్లి భగవతి అని పిలువబడింది. సమృద్ధిగా ఉండేటటువంటి ఐశ్వర్యం, బుద్ధి, సంపత్తి, యశస్సు, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ భగ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ తల్లి భగవతి. ఆవిడే మూల ప్రకృతి. ఆగమములు, వేదములు ఆ తల్లిని స్వేచ్ఛామయ్యి నిరాకారిణి అన్నారు. తేజోమండల మధ్యస్థుడై ఉన్న శ్రీకృష్ణుడు ఆ తల్లి యొక్క దివ్య స్వరూపమే. ఆవిడ అతీవ సుందరి. ఆయనలోంచి పుట్టినటువంటి ఆ రాధాదేవి కూడా ఆ ప్రకృతి స్వరూపిణి కాబట్టే మహాసుందరి. అతీవ సుందరీం శాంతాం సస్మితాం వక్రలోచనాం బహిరి శుద్ధాం సుఖావాసాం రత్నభూషణ భూషితామన్నారు. ఇంకా ఇంత అంత అని చెప్పడానికి వీలు కానంత సౌందర్యం ఆవిడ సొత్తట. చిరునవ్వుతో ఉంటుందట. ఆవిడ ముఖం పవిత్రంగా ఉంటుందిట. స్వచ్ఛమైన వస్త్రం ధరిస్తుందిట. ప్రేమైక స్వరూపిణి అట, చిన్మయ శక్తి అట. మహాలక్ష్మి వంటి మహా దేవతలంతా ఆవిడ చుట్టూతే ఉంటూ ఉంటారట. అదిగో అటువంటి రాధారూపం కూడా ఆ తల్లియే. ఈ మొత్తం రూపమును నిరంతరము శుద్ధ స్ఫటిక సంకాసుడైన శతకోటి సూర్యప్రభలతో ఉండే ఈశ్వరుడు, నీలమేఘఛాయా శరీరుడైన కృష్ణుడు, అందరూ ఆ తల్లిని ఆరాధిస్తారు. ఆ తల్లిని ఆరాధించి జన్మ మృత్యు జరల నుంచి బయటపడతారట. ఈ పుట్టుక రాదు వాళ్ళకి, ముసలితనం రాదు, మరణం రాదు. వీటికి అతీతులు కావాలి అంటే ఆ రత్నసింహాసనం మీద కూర్చుని ఉండే జగదంబను ఉపాసించక తప్పదు. శ్రీరాధ ఒకనొకప్పుడు విరాట్ స్వరూపుడైన శ్రీకృష్ణుడిని కూడా ఉయ్యాలలో ఊపింది. అలాగా కృష్ణుడిని కూడా ఊపే అంత పరాశక్తి ఆ జగన్మాత అంటే. ఆవిడ కొందరు మూల ప్రకృతి అన్నారు, కొందరు పరాశక్తి అన్నారు, కొందరు శ్వేత అన్నారు, కొందరు శ్రీమతి అన్నారు, కొందరు భగవతి అన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరికీ జనని అన్నారు, సర్వలోక ప్రశమని అన్నారు, సర్వవ్యాధి ప్రశమని అన్నారు ఆవిడ్ని. సకల మంత్ర సారస్వరూపురాలు ఆ తల్లి. ఆవిడ కూడా లోకానికి ఓం కృష్ణాయ స్వాహ అనే మంత్రాన్ని ఇస్తుంది ఆ రాధాదేవి. శ్రీకృష్ణుడి మహావిరాట్ స్వరూపిణి ఆవిడ అని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ నారాయణ మహర్షి చెప్పగానే, మహాత్మ, దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడి చరిత్ర విన్నాను, సర్వలోకేశ్వరి అయిన జగదంబ గురించి విన్నాను, నా జీవితం పులకించింది, నాకు బ్రహ్మానందం కలిగింది. మహాసరస్వతీదేవిని వరించి అంటే ఆ మహాసరస్వతి ముఖంలో చేరి మానవుడికి విజ్ఞానమిచ్చి కవిత్వమిచ్చి ఆనందింపజేయడానికి ఏం చెయ్యాలి, ఈ మహాసరస్వతిని ఎవరెవరు ఎలా ఉపాసించారు, ఆ సర్వశుక్ల అయిన మహాసరస్వతీ స్వరూపం చెప్పు నాకు. ఎందుకంటే ఏ తల్లి వాక్కుకి మూలకారిణియో, ఏ తల్లి మూల మంత్రస్వరూపిణో ఆవిడ గురించి తెలుసుకోవాలి నాకు. ఆ తల్లి ఆరాధనలు చెప్పు అనగా నారాయణ మహర్షి చాలా ఆనందపడ్డాట. వాణిగా, వసుంధరగా, గంగగా, షష్ఠిగా, మంగళచండిగా ఇన్ని నామాలతో ఉండే ఆ తల్లికి ఎప్పుడు ఏ రూపం ఉందంటే ఏం చెబుతాము నాయన, మాటలు ఇవ్వడానికి, కవిత్వం ఇవ్వడానికి, జ్ఞానం ఇవ్వడానికి, బుద్ధి ఇవ్వడానికి ఆ తల్లి జగన్మాత సరస్వతీ స్వరూపం ధరించింది. ఆ సరస్వతి గురించి చెబుతున్నాను విను. కణవ శాఖలో ఉన్నది ఇది. సరస్వతీదేవి ఎలాగ ఆవిర్భవించిందో, ఆవిడ్ని ఎలా పూజించాలో, ఏనాడు పూజిస్తే లాభమో కణ్వుడు అనే ఒక మహర్షి కణవ శాఖలో చెప్పాడు. అన్నిటికంటే సరస్వతీదేవి ఉపాసనకి మాఘ శుక్ల పంచమి, అంతకంటే సరస్వతీదేవికి మరింత ఉత్తమమైన తిథి లేదట. చాలామంది మూలా నక్షత్రంలో మాత్రము అప్పుడే పూజిస్తారు, తక్కిన వేళలో పూజించరు. అలా కాదు, అసలు సరస్వతికి మాఘ శుక్ల పంచమి విద్యారంభ దినంగా, శుభప్రదమైన దినంగా చెప్పారు మొత్తం పురాణాలలో, ఆగమాదులలో. తరువాత రెండవది ఈ దసరాల్లో వచ్చే ఆ సరస్వతీదేవి యొక్క తిథి అన్నమాట. కాబట్టి ఆనాడు ప్రాతకాలానికి పూర్వమే లేవాలట. మాఘ శుక్ల పంచమి నాడు పొద్దుటే లేవాలి, సూర్యోదయానికి ముందు లేవాలి. ఇంద్రియ నిగ్రహంతో, పవిత్ర హృదయంతో అమ్మవారిని ఆరాధిస్తాను అని ప్రతిజ్ఞ చేయాలట. అమ్మా భగవతి సరస్వతి, మాఘ శుక్ల పంచమి తిథి ప్రియ, నీకు నమస్కారం. నిన్ను ఉపాసించాలి, జ్ఞానం మాకు కావాలి, నిన్ను ఉపాసన చేయడానికి తగిన శక్తిని మాకు ప్రసాదించు, అంటే నిర్విఘ్నంగా ఈ పూజ సాగేటట్టు మాకు చెయ్యి అని పూజించాలట అని ముందు సంకల్పం చెప్పుకోవాలట. తర్వాత స్నానం చెయ్యాలి. నిత్యం తాము చేసే ఈ పూజా కార్యక్రమాలన్నీ పరిపూర్తిగా చేసుకోవాలి. ఎప్పుడూ సరస్వతీ పూజకి కలశస్థాపన ఉండి తీరాలి. కలశస్థాపన లేని సరస్వతీ పూజ ప్రత్యేక పూజ, నిత్యం చేసేటప్పుడు కాదు, ఇలాంటి తిథుల్లో చేసేటప్పుడు అది సంపూర్ణమైన పూజ కాదు. మంగళ కలశం అంటారు దానిని, చక్కని పెద్ద కలశాన్ని స్థాపన చెయ్యాలి. ఆ తర్వాత ఆ నైవేద్యాది వివిధ ఉపచారాలతో ముందు గణేశ్వరుణ్ణి, సూర్యుణ్ణి, అగ్నిని, విష్ణువుని, శివుణ్ణి, పార్వతిని ఆ కలశం చుట్టూ తమలపాకులు, వక్కలు, చిల్లర డబ్బులతో ఆవాహన చేసి పూజించాలి. ధ్యానద్వారం దగ్గర ఆవాహన చేసి సరస్వతీదేవిని కలశంలోకి ఆవాహన చెయ్యాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. సరస్వతీదేవికి నివేదన చెప్పారు ఏమేమి నైవేద్యం మంచిదో. అప్పుడే తీసిన వెన్న, తాజా వెన్న, కిందట ఏడాది తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత పట్టుకొస్తే కాదు. తర్వాత మంచి తాజా పెరుగు, పులుపు లేని పెరుగే పెట్టాలి ఎప్పుడు అమ్మవారికి, పులుపు ఎక్కకూడదు. సాత్వికమైన తెల్లగా ఉండేటటువంటి పాలు, కాచిన పాలు, పంచదార వెయ్యాలి. ఆవు పాలు అవి కూడా, గేదె పాలు పనికిరావు, గొర్రె పాలు, గాడిద పాలు ఇలాంటివి ఏ పాలు పడితే ఆ పాలు పట్టుకురాకూడదు. ఎందుకు చెబుతున్నానంటే, ఆశ్చర్యకరంగా నేను అమెరికా యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడేమో గాడిద పాలు కూడా పట్టుకుని తాగుతారని తెలిసింది నాకు. అదే వాళ్ళ యొక్క లక్షణం అంట. అంచేత లేనిపోయింది, తాగిన దగ్గర నుంచి వీడు అడ్డగాడిదలో పడుకుంటే ఇబ్బంది, కొన్ని దోషాలు ఉంటాయి. అందుకని ఆవు పాలని ప్రత్యేకంగా చెప్పడంలో రహస్యం. తర్వాత పరమాన్నం నైవేద్యం పెట్టాలి. పరమాన్నము అంటే ఆవు పాలు, తర్వాత అందులో బియ్యం వేసి ఉడకబెట్టి నీళ్లు కలపకుండా బాగా పంచదార గించదార అన్నీ వేసి ఆవు నెయ్యి పోసి కాస్తంత రవంత తాజా ఆవు నెయ్యి, దీపారాధన కోసం 10 ఏళ్ల క్రితం నిలవబెట్టిన నెయ్యి కాకుండా, అందులో జీడిపప్పు కిస్మిస్సులు ఇవన్నీ బాగా దట్టించి ఆ చక్కని పాయసం తయారు చేసి, చిక్కని పాయసం తయారు చేసి దాన్ని నివేదన చేయాలి. ఆ తర్వాత మధురమైన లడ్డూలు కూడా అమ్మవారికి నివేదన. ఈ లడ్డూలో పొరపాటున కూడా డాల్డా వేయకూడదు, ఇందులో అపవిత్ర పదార్థాలు వేయకూడదు, నేతితో తయారు చేసిన లడ్డు, దీనికి గేదె నెయ్యి అయినా పనికొస్తుందన్నారు. అమ్మవారికి చెరుకు నివేదనగా మంచిది, చెరుకు రసం కూడా పనికొస్తుంది, చెరుకు రసంతో చేయబడిన బెల్లం పనికొస్తుంది, స్వస్తిక్ మార్కులో ఉండేటటువంటి భక్ష్యాలు పనికొస్తాయి, చక్కెర ఒట్టి నెయ్యి సైంధవ లవణం సిద్ధం చేసినటువంటి హవిష్యం, హవిష్యాన్నం మంచిది అనమాట, అందులో సైంధవ లవణం వెయ్యాలన్నారు. తర్వాత రకరకాల పిండి వంటలు, గోధుమ పిండి చక్కెర నెయ్యి కలిపినటువంటి పదార్థాలు, ఇవన్నీ పనికొస్తాయి. వీటిలో ఏ ఒకటి పెట్టినా చాలు కనీసం. పిష్టకాలు పనికొస్తాయి, పండిన మంచి చక్కెర కేళి అమృతపాణి వంటి అరటిపళ్ళు పనికొస్తాయి, ఇంతంత అరటిపళ్ళు కావు. పరమాన్న సంయుతమైనటువంటి పదార్థాలు, తర్వాత నేతితో కలిపి వండిన మృష్టాన్నం, పులిహార, నారికేళం, నారికేళ జలం, ఇవన్నీ పనికొస్తాయి. తర్వాత బదరీ ఫలం కూడా పనికి, అంటే రేగుపళ్ళు కూడా నివేదనకు పనికొస్తాయట. ఇవి సరస్వతీదేవికి నివేదనలకి పనికొచ్చేవి. ప్రత్యేక తిథులలో వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ నివేదనలు చేయమన్నారు నారదమునీంద్ర. ఇక అమ్మవారి పూజలకు ఏమేం కావాలో చెబుతున్నా విను. సుగంధం ఉండే పువ్వులు బాగా తీసుకోవాలట, కాస్త కొస్త వాసన ఉండే పువ్వులు, వాసన లేని గడ్డి పువ్వులు పనికిరావు. తెల్లని పుష్పాలంటే అమ్మకి బాగా ఇష్టం. గంధం తీయాలి, అరగదీసిన గంధం తప్ప డబ్బా గంధాలు కాకుండా అరగదీసి స్వయంగా సానపట్టిన గంధం అమ్మకి సమర్పించాలి. కొత్త తెల్లని బట్ట, ఆ తెల్లని బట్టకి నల్లంచు ఉండకూడదు, ఎర్రంచు ఉండొచ్చు, నీలం ఉండొచ్చు, పసుపంచు ఉండొచ్చు, తెల్లని వస్త్రం కావాలి, దానికి అంచు ఎరుపు ఉంటే మరీ మంచిదన్నారు. స్వచ్ఛమైన తెల్లని శంఖం కూడా అమ్మవారికి అక్కడ పెట్టాలి. తెల్లని పూలతో చేసిన దండలు అమ్మవారికి, మల్లె పూల దండలు, సన్నజాజుల దండలు, విరజాజుల దండలు, తెల్ల గన్నేరు, ఇలాంటి తెల్ల పూలతో తయారు చేసిన దండలు సమృద్ధిగా అమ్మకి వెయ్యాలి. ఈ వివిధ భూషణాలన్నీ దేవికి సమర్పించాలి. సరస్వతీదేవి ధ్యానం పరమ సుఖదాయకం, సర్వ సందేహాలు భ్రమలు తొలగిస్తుంది, మహాశక్తి సమన్వితం. ఆ సరస్వతీదేవి యొక్క ధ్యానం గురించి ఇక్కడ చెప్పారు. ఈ ధ్యాన శ్లోకాలతో అమ్మని పూజ చేయమన్నారు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అండమే, కానీ ధ్యానం చేయకపోతే ఉపయోగం ఉందిట. అక్కడ వరుసగా 46, 47, 48 శ్లోకాలు ఈ 4వ అధ్యాయంలో ప్రకృతి ఖండంలో ఇచ్చారు. సరస్వతీం శుక్లవర్ణం సస్మితాం సుమనోహరం కోటి చంద్రప్రభాదుష్టపుష్టశ్రీయుక్త విగ్రహం వహిని శుద్ధాం సుఖాదానాం సుప్రసన్నాం దయామయీం రత్నసారేంద్రఖచితవరభూషణభూషితాం సుపూజితాం సురగణైః బ్రహ్మ విష్ణు శివాదిభిః వందే భక్త్యా వందితాం తాం మునీంద్రమనుమానవైహి. అమ్మా సరస్వతి, శుక్లవర్ణముతో కూడిన దానివి నీవు, అంటే తెల్లని వర్ణం నీది. ఎప్పుడూ చిరునవ్వు ముఖంతో ఉంటావు. అబ్బా ఎంత అందంగా ఉంటావు తల్లి, కోటి చంద్రుల కాంతి నీలో ఉంటుంది నీ శరీరం నుంచి. అగ్ని శుద్ధమైన దివ్య వస్త్ర ధరిస్తావు నీవు, సుప్రసన్న స్వరూపిణివి, దయామయివి, మనస్సులు అపహరిస్తావు, దేవతలకి ఆనందం కలగజేస్తావు, రత్నములతో నిర్మింపబడిన అద్భుతమైన ఆభరణాలు ధరిస్తావు నీవు. అమ్మా నిత్యం దేవతల చేత, బ్రహ్మ విష్ణు శివాదుల చేత పూజింపబడతావు, మునీంద్రుల చేత పూజింపబడతావు, మానవుల చేత, మనువు చేత పూజింపబడతావు. అటువంటి ఓ సరస్వతి నీకు నమస్కారం అని ఈ ధ్యాన శ్లోకార్థం. ఇలా ధ్యానం చేయాలి ముందుగా. విద్వాంసులైన పురుషులు సరస్వతీదేవి మూలమంత్రాన్ని కూడా గురువుగారి ద్వారా ఈ సమయంలో పొంది ఆ సరస్వతీ మూలమంత్రాన్ని యథాశక్తిగా 11 సార్లు తక్కువ కాకుండా జపిస్తారు. అలాంటి రోజున 108 కానీ 1000 కానీ ఎక్కువ చేసే కొద్దీ మహాఫలితం వస్తుంది. షోడశోపచారాలతో ఇక సకల పదార్థాలు ఇవ్వాలి. అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ధూపం దీపం నైవేద్యం 3 ఉండి తీరాలి. చక్కగా అంబికాదేవర్ దర్బారుపతి వెలిగించవలసిందే, దీపం ఆరాధన చేయవలసిందే, అక్కడ కొబ్బరికాయ ఏదో ఒకటి కనీసం నియమం మాత్రం ప్రకారంగా పైరు చెప్పిన వాటిల్లో ఒక్కదాన్నైనా సరే ఇచ్చి తీరవలసిందే. ఈ విధంగా ఆ అమ్మని పూజించాలి. అప్పుడు దేవి కవచం పఠించాలి, దానికి సరస్వతీ కవచము అని పేరు. అద్భుతమైన సరస్వతీ కవచం పరమ శుభప్రదమైనది, విద్యాప్రదమైనది, ఆనందప్రదమైనది, మూగవాడిని కూడా పలికిస్తుంది. బృహస్పతి లాంటి వాళ్ళు, వాల్మీకి మహర్షి లాంటి వాళ్ళు ఎంతోమంది దానివల్ల చాలా చరితార్థులయ్యారు. ఆ కవచం పఠించాలి. ఆ తర్వాత సాష్టాంగ దండ ప్రణామం చెయ్యాలి. మునీశ్వర సరస్వతీదేవి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు పైన చెప్పినట్టుగా ఆరాధించి తీరాలి అని మహానుభావుడు నారాయణుడు చెబుతున్నాడు. తెల్లగా స్వచ్ఛమైన ఆకారంతో ఉండేటటువంటి సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో అర్చన చేసే విధానాన్ని నారాయణ మహర్షి నారదుడికి వివరించాడు. వరుసగా అమ్మవారిని ధ్యాన వాహనాదులతో పూజ చేసిన తర్వాత మాఘశుక్ల పంచమి తిథి నాడు సరస్వతీదేవిని వేదోక్త విధితో పూజించాలి. అమ్మవారికి ఒక మూలమంత్రం ఉన్నది. ఈ మంత్రం బృహస్పతి లాంటి మహాపండితులు కూడా నిరంతరం ఉపాసన చేశారు. ఈ ఉపాసనకి అర్హత మనిషిలో సంపూర్ణమైన ప్రగాఢమైన విశ్వాసం, భక్తి. ఆ మంత్రమే శ్రీం హ్రీం సరస్వతీ స్వాహ. ఇది వేదోక్తమైనటువంటిది, సరస్వతీదేవి యొక్క అష్టాక్షరీ మూలమంత్రం అన్నారు. ఈ మహామంత్రం పరమశ్రేష్టం, జపం చేయడానికి అర్హమైన మంత్రం. సాధారణంగా ఎప్పుడూ కూడా నామమునకు నమః కానీ స్వాహ కానీ చేరితే చతుర్థి విభక్తి వస్తుంది. శివశబ్దం ఉన్నది, శివుడికి నమః చేర్చాలంటే శివాయ అవుతుంది అన్నమాట, దాన్ని చతుర్థి విభక్తి అంటారు. అలాగే సరస్వతి ఉన్నది, సరస్వతి నమః, స్వాహ చేరిన అంతే, సరస్వతి స్వాహ. ఈ మంత్రం ఆదిలో శ్రీం అని బీజం ఉన్నది, అంటే లక్ష్మీ బీజం. లక్ష్మి లేని సరస్వతి, సరస్వతి లేని లక్ష్మి, ఇబ్బంది కదా మరి, మానవుడికి రెండూ ఉండాలి. అందుకే తెనాలి రామకృష్ణుడి దగ్గర అమ్మవారు మహాకాళి ప్రత్యక్షమై ఓ గిన్నెతోటి, బంగారపు గిన్నెతో పాలు, మరో బంగారపు గిన్నెతో పెరుగు చూపించి, ఈ పాలు తాగితే చదువు వస్తుంది, ఈ పెరుగు తాగితే ధనం వస్తుంది, నీ ఇష్టం ఏది కావాలో కోరుకుందిట. అంటే ఆయన అన్నాడు, తల్లి ఆ రెండు పాత్రలు ఇలా, ఓసారి చదువు వచ్చి ధనం లేకపోతే యాతన, ధనం ఉండి చదువు లేకపోతే అది ఇంకా దండగా, కాబట్టి విద్యాధనాలు రెండూ కావాలి అని ఆ తల్లి దగ్గర ఆ పాత్రను తీసుకుని అటు ఇటు చూసి చటుక్కు రెండు కలుపుకు తాగేశాడు. ఎందుకంటే లక్ష్మి లేకపోతే సరస్వతి వల్ల ఏం ఉపయోగం ఉంది, ఎంతటి పండితుడైనా మళ్ళీ నానా బాధ పడాలి. అలాగని కేవలం డబ్బుండి సరస్వతి లేకపోతే ఆ జన్మ కూడా దండగన్నారు. ధనం లేకపోయినా సరస్వతి వల్ల బేదరికం అనుభవించినా మోక్షం వస్తుంది, కానీ కేవలం లక్ష్మి వల్ల మోక్షం రాదు మరి. అంచేత సరస్వతి అనుగ్రహం కావాలి. అందువల్ల రెండూ కావాలి గనకే శ్రీం హ్రీం సరస్వతి స్వాహ అనే దివ్య మంత్రం సరస్వతీ కవచంలో ఉన్నది. అంటే లక్ష్మీ బీజం ఉన్నది మొట్టమొదట శ్రీం, ఇంకా హ్రీం ఉన్నది, ఇది మాయా బీజము అంటారు. మాయ వల్లే సమస్త మానవులు సంసారంలో ఇరుక్కుపోతున్నారు. ఈ మాయని ఎంతటి వాడు జయించలేడు, మాయ వల్ల లేనిది ఉన్నట్టు కనపడుతుంది. సర్వనాశనమయ్యే ఈ సంసారం, ఈ క్షణముండి రేపు పోయే ఈ విశేషమైన వస్తువులు, ఇవి శాశ్వతము అనిపించడానికి గల కారణం కేవలం మాయ. ఈ మాయలోంచి మరి ఎలా బయటపడతాం? మాయా అనుగ్రహం కావాలి, మాయని ధ్యానం చెయ్యాలి, మాయని భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చెయ్యాలి. ఒక వ్యక్తి సముద్రంలో కొట్టుకుపోతున్నప్పుడు ఆ సముద్రుడి అనుగ్రహం ఉంటేనే బయటపడతాడు, అగ్ని అనుగ్రహం ఉపయోగం లేదు అప్పుడు. అలాగే మాయలో కొట్టుకుపోయేవాడు మళ్ళీ మాయా అనుగ్రహమే పొందాలి. అందుకే మాయా బీజం కూడా చేర్చారు, అది హ్రీం. ఈ విధంగా శ్రీం అనే లక్ష్మీ బీజం, హ్రీం అనే మాయా బీజం, ఈ రెండింటినీ సరస్వతీదేవితో కలిపి శ్రీం హ్రీం సరస్వతి స్వాహ అనే మూలమంత్రం, అష్టాక్షరి మంత్రం సరస్వతీదేవికి వేదం ఇచ్చింది. ఇది దివ్య మంత్రం అన్నారు మహాత్ములైన సాధకులు, దీనిని నిరంతరం చేస్తారు. ఇది కల్పవృక్షము. తన జీవితంలో ఎవడైనా 500,000 కనుక జపిస్తే వాడు మహాకవి అవుతాడు, అది కవచమవుతుంది, వాడు సాక్షాత్తు సరస్వతి శరీరం అయిపోతాడు. అత్యంత ప్రాచీన కాలంలో నారాయణ మహర్షి దీనిని భారతదేశంలోనే గంగానదీ తీరంలో వాల్మీకి మహర్షికి ఇచ్చట మొట్టమొదటి దీన్ని. ఆ తర్వాత సూర్యగ్రహణ సమయంలో పుష్కర క్షేత్రంలో, ఇదో ఇప్పుడు ఆ పుష్కర క్షేత్రానికి మనకి తీర్థం కూడా వస్తుంది. నిజానికి పుష్కరము అనేది ఒక పెద్ద సరస్సు. ఈ సరస్సులోకి బ్రహ్మపుత్ర నదీ జలం చేరుతూ ఉంటుంది. అందుకే పుష్కరిణి అన్న బ్రహ్మపుత్ర అన్న కొంతమంది అభేదం పాటించడానికి గల కారణం అదే. రాజస్థాన్ దగ్గర అజ్మీర్ దగ్గర ఉంది ఇది. ఆ పుష్కర క్షేత్రం దగ్గర భృగు మహర్షి శుక్రాచార్యుడికి ఇచ్చాడు. కశ్యప ప్రజాపతికి చంద్రగ్రహణ సమయంలో బృహస్పతికి ఇచ్చాడు. తర్వాత బదరిక ఆశ్రమంలో బ్రహ్మ భృగువుకి ఇచ్చాడు. జరత్కారు మహర్షి తన కొడుకు అస్తికుడికి ఇచ్చాడు. ఒకప్పుడు మేరుపర్వతం మీద విభాండక మహర్షి తన కొడుకు ఋష్యశృంగుడికి ఇచ్చాడు. ఈ ఋష్యశృంగుడికి అసలు ఆడ మగారే తేడా కూడా తెలిసేది కదా, చాలా కాలం పరమ ఋషి ఆయన. అదిగో అటువంటి వాడు. ఈయనే రామచంద్ర ప్రభు గారి అక్కయ్యన శాంతాదేవి వల్లభుడు. ఆయన తన తండ్రి విభాండకుడి ద్వారా ఈ మంత్రం పొందాడు. శివుడు కణాదుడికి ఇచ్చాడు. గౌతముడికుడు కూడా ఇచ్చాడు. గౌతమ మహర్షి మరి శివభక్తుడు, నాసికా త్ర్యంబకేశ్వరం దగ్గర ఆ త్ర్యంబక ప్రతిష్ఠ చేసిన వాడు ఆ పుణ్యాత్ముడే. అలాగే సూర్యుడి కృప వల్ల యాజ్ఞవల్క్య మహర్షి దీన్ని పొంది గురుశాపం నుంచి విముక్తి పొంది మోక్షం పొందాడు. కాత్యాయనుడు అనే మహానుభావుడు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. ఆయన వ్యాకరణానికి పాణిని, కాత్యాయని, పతంజలిని ముగ్గురు ఉంటారు. పాణిని వ్యాకరణం రాశాడు, కాత్యాయనుడు వార్తికం రాశాడు, పతంజలేమో వ్యాకరణానికి భాష్యం రాశాడు. ఆ కాత్యాయనుడికే వరరుచి అని కూడా పేరు. ఈ వరరుచి అనేటటువంటి వాడు పూర్వం ఈ మంత్రాన్ని చేసి అద్భుతమైన పాండిత్యం పొందాడు. వ్యాకరణానికి పాణిని వ్యాకరణం అంత తేలిక కాదు, సూక్ష్మమైనవి. దానికి వార్తికం రాయబట్టే మనం చదువుకొని వాళ్ళ పండితులం కాగలుగుతున్నాం. ఈ కాత్యాయన మహర్షి చాలా గొప్ప మహర్షి. ఒకప్పుడు ఈయన గురువుల దగ్గర అనేకమైన విద్యలు నేర్చుకుని మంచి పాండిత్యం సంపాదించి తిరిగి వస్తున్నట్ట. ఈయనకి దారిలో ఓ భయంకరమైన అడవి తగిలింది. అడవి దగ్గరకు వచ్చేసరికి ఆ అడవి దగ్గర ఒక కీకారణ్యంలో మర్రి చెట్టు శాఖోపశాఖలే కనిపించింది. అర్ధయోజన జటాఘాటోత్తము అన్నారు. ఒక 4 మైళ్ళు వ్యాపించి ఉన్నాయి దాని ఓడలు, దాని కొమ్మలు, దానికి ఉండేటటువంటి ఆకులు. ఏ ఆకును చూసినా ఆశ్చర్యంగా ఉంది. పైనుంచి ఆకులు ఎవడో రాసి కింద వారేస్తున్నట్ట. ఈయన అక్కడికి వెళ్ళి ఆకులు చూశాడు. ఆకుల మీద అద్భుతమైన శ్లోకాలు సంస్కృతంలో ఉన్నాయి. పైశాచిక భాష అని ఒక భాష ఉన్నది. ఇప్పుడు ఆ భాష చాలా వరకు లుప్తమైపోయింది. ఉదాహరణకి సంస్కృతంలో అగ్నిహి అనే శబ్దం ఉంటే అది పైశాచిక భాషలో అంగారహ అవుతుంది. అదే తెలుగులో ఇంగలము అవుతుంది. దీన్నే పైశాచిక భాషలో ఇంగలో అంటారు. మనం తెలుగులో ఇంగలము అని పిలిచేది పైశాచిక భాషలోని ఇంగాలం నుంచి తెచ్చుకున్నాం అన్నమాట. అంగారహ అనే శబ్దం సంస్కృత శబ్దం, పైశాచిక భాషలో ఇంగాలు అయితే తెలుగులో ఇంగలం అయ్యింది. ఇలా చాలా ఉన్నాయి. ఇలాగే అగ్నిహి, దీన్నే అగ్గి అంటాం పైశాచిక భాషలో. తెలుగులో అగ్గి అంటున్నాం కదా మనం. చాలా వరకు తెలుగు భాష పైశాచిక భాష నుంచి అరువు తెచ్చుకున్నాం. కొంత ఇటు సంస్కృతం నుంచి, ఇటు తెలుగు నుంచి, కొంత ద్రావిడ శబ్దాల నుంచి కూడా తెలుగులోకి వచ్చాయి. ఈ భాషలన్నీ కనపడితే ఆశ్చర్యపోయి చూస్తే చెట్టు మీద ఒక మహా అద్భుతమైన ఆకారం, ఓ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. వాడు చాలా పండితుట. వీడికి భయం వేసింది. ముందు రాక్షసుడు కదా, హడిలిపోతుంటే నువ్వేం హడిలిపోకు, నువ్వు పండితుడు అనిపిస్తే నా దగ్గర 64 విద్యలు ఉన్నాయి, అవన్నీ నీకు నేర్పుతాను, నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను, నువ్వు సొంటవైతే నీ అంతు చూస్తానన్నట్ట. అప్పుడు ఈయన గబుక్కుని తన గురువు ఇచ్చినటువంటి ఈ మహామంత్రం గుర్తుకొచ్చిందిట. సూర్యుడు కాత్యాయనుడికి ఈ సరస్వతి మంత్రం ఇచ్చాడు. శ్రీం హ్రీం సరస్వతి స్వాహ మంత్రం. తక్కన అమ్మా వీడు చూస్తే 64 కళలు చదివినవాడుట, మహాపండితుట, వీడు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే మింగేస్తాడు, లేరిపోరు గొడవ, చెబితే వాడి పాండిత్యం నాకు వస్తుంది, నన్ను మహాపండితుడిని చెయ్యి, ఈ గండం నుంచి గట్టెక్కించు అని వెంటనే ఈయన సరస్వతి నా బీజంతో ధ్యానం చేశాడు. సరస్వతీదేవి నాలుగు మీద కూర్చుంది. వాడు ఏ ప్రశ్న వేసినా రాక్షసుడు ఈయన టక్ అని చెప్పేసి వాట. చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రశ్నలు వేశాడు ఆయన. 64 ప్రశ్నలు వేశాడు. అవన్నీ కూడా మనకి మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో కూడా వస్తాయన్నమాట. కళ్ళు ఉండి కూడా ముయ్యకుండా నిద్రపోయేదేది ఏదో చేప, అలాగే ప్రాణం ఉండి కూడా కదలకుండా ఉండేదేది గుడ్డు. దాంట్లో ప్రాణం ఉంది కాబట్టే తర్వాత కోడో లేకపోతే ఇంకో పక్షో అవుతుంది, కాకపోతే ఆ గుడ్డు రూపంలో ఉన్నప్పుడు కదలదు. ఇలాంటి అనేక విచిత్రమైన ప్రశ్నలు సమాధానం చెప్పాడు ఆయన. మెచ్చుకుని చతుష్షష్టి కళలు ఇచ్చాడు. అక్కడి నుంచి ఆయన మహాపండితుడు అయిపోయాడు. గురువుగారికి రుణం తీర్చుకోవాలి కదా, ఏం చేయనన్నట్ట. ఈ బ్రహ్మరాక్షస జన్మ నుంచి నాకు విముక్తి కలిగిస్తే చాలయ్యా, నేను ఒకప్పుడు మహాపండితుణ్ణి, ఏం చెయ్యమంటావు? నా పాండిత్యంతో విర్రవీగిపోయాను, ఎవ్వడికి చదువు చెప్పలేదు, పురాణం చెప్పమని బతిమాలితే చెప్పాను కాదు, చెబితే అవతలవాడికి పాండిత్యం వస్తుందని, ఎవ్వడిని ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వాల, ఎవడికి మంత్రం ఇవ్వాల, అలా దాచుకుంటే బ్రహ్మరాక్షసులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా చదువుకున్న తర్వాత పాండిత్యాన్ని ఎవడికి నేర్పకుండా లోపల లోపల దాచుకుంటే వాడి తర్వాత మర్రి చెట్టు మీద కూర్చుని అడవిలో కూడు కుమ్ము లేక నానా బాధ పడతాడు. బ్రహ్మరాక్షసుడు కాబట్టి ఇటు మాంసంధం లేడు కర్మ. అలాగే ఇటేమో శాకాహారం ఎక్కదు, మధ్యలో మలమల మాడిపోతున్నట్ట. అలా ఏడ్చానయ్యా, నాకు విముక్తి కలిగించన్నట్ట. ఎలాగ నీకు విముక్తి కలిగించడం? నీకు సూర్యుడు సరస్వతీ మంత్రం ఇచ్చాడు కవచం, దానిని 1008 సార్లు జపించి గురుదేవుడికి సమర్పిస్తున్నాను అని చాలు, మొత్తం నాకు ఈ శాప విముక్తి అన్నట్ట. ఇప్పుడు కూడా ఆ మంత్రం పొందడానికి నేను ఎందుకు అర్హుడయ్యానో తెలుసా? నా విద్యను నీకు ఇచ్చాను కాబట్టి. అది కూడా ప్రతిఫలం ఆశించకుండా, నువ్వు నాకు 100,000 రూపాయలు డొనేషన్ కడితే నేను సీటిస్తాను అలా చెప్పేశాడు. చెప్పిన తర్వాత తోచింది ఒకటే దక్షిణ. అంచేతే నాకు విముక్తి పొందడానికి ఆ సరస్వతీ కవచం చదివి అర్హత నీకుంది, అది పుచ్చుకునే అర్హత నాకున్నది అనగానే ఆయన చేసేట. చేసి ఫలం దారపోస్తే వెంటనే బ్రహ్మరాక్షసుడికి రూపం వచ్చేసింది. అందమైన బ్రాహ్మణ రూపం, చెవులకు కుండలాలతో మాంచి పిలకతో కిలకతో అసలు సిసలైన వేద పండితుడై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కాత్యాయనుడు మహాపండితుడయ్యాడు. మామూలుగా సూర్యానుగ్రహంతో కొంత చదువుకున్నాడు, ఇప్పుడు ఈ బ్రహ్మరాక్షసానుగ్రహంతో 64 విద్యలు వచ్చాయి. ఈ బ్రహ్మరాక్షసానుగ్రహంతో విద్యలు రావడానికి సరస్వతీ కవచం, అందుకే సరస్వతిని సర్వదా జపించేవాట. తన నగరానికి బయలుదేరాడు. నగరానికి బయలుదేరుతూ ఉంటే ఊళ్ళో ఓ చోటకు వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయాడు, ఢామ్మని పడిపోయాడు. ఇంచేతంటే పాపం తిండి తినలా, ఈయన కొంచెం చేదస్తుడు పైగా, ఉపవాసాలు నియమాలు ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదనే నియమంతో వచ్చాడు, ఎక్కడ మంచినీళ్ళు కూడా తగల పడిపోయాడు. సరే అన్నసారం వల్ల ఈయనకు మెలకు వచ్చిందిట. ఈయన మెలకు వచ్చి ఎవరమ్మాను అంటే, ఇక్కడున్న ఒక రైతు ఉన్నాడండి, ఈ ఊరికి ఆయన చాలా పెద్ద కాపు, ఆయన కూతుర్నండి అందిట. కొంప ఉంచేసావు తల్లోయ్, నేనేమో చేదస్తుండి, నా నోట్లో అన్నం సారం పోసేసావు, మరి ఇప్పుడు నీ అన్నం తిన్నాను కదా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి ప్రాయశ్చిత్తం అన్నట్ట. అప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యి, వెర్రివాడా, ఈ సృష్టిలో భక్తి శ్రద్ధలతో ప్రాణదానం చేసిన స్త్రీని పెళ్లి చేసుకోవడం శాస్త్ర సమ్మతం, మారు మాట్లాడకుండా ఈవిడ చేసుకో అన్న సరస్వతీదేవి ఆజ్ఞ ఇచ్చిందిట. అయితే నేను బ్రాహ్మణ్ణి, ఈవిడ చూస్తే కాపు స్త్రీ, ఈమెను పెళ్లి చేసుకోవాలంటే దీనికి శాస్త్రం ఒప్పుతుందా అని మళ్ళీ ఆయన అడిగాడు. సందేహం లేకుండా ఒప్పుతుంది, ముందు బ్రాహ్మణ స్త్రీని చేసుకో, తర్వాత క్షత్రియ స్త్రీని చేసుకో, తర్వాత వైశ్య స్త్రీని చేసుకో, ఆ తర్వాత శూద్ర స్త్రీని చేసుకో, నలుగురిని చేసుకో అని సరస్వతి ఆజ్ఞాపించిందిట. అప్పుడు ఈయన వరుసగా ఆ దేశపు రాజుగారి మంత్రి కూతుర్ని, ఆ తరువాత ఏమో ఆ రాజుగారి కూతుర్ని, ఆ రాజ్యంలో ఉండేటటువంటి ఒకనొక వైశ్య స్త్రీని చేసుకుని, తర్వాత ఈ అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడు. ఈ నలుగురికి 4 సంతానం పుట్టారు. ఈ 4 సంతానం వరుసగా అనేకమైన కథలు, కథా సరిత్సాగం ఇలాంటి అనేకానేక కథలు లోకంలో వ్యాపింపజేసి సంస్కృత ప్రచారం చేశారు. ఇప్పటికి కూడా ఈ కాత్యాయనుడు అందుకే మనందరికీ పరమ పూజ్యార్హుడు, గౌరవార్హుడు ఆయన. అదిగో ఆయన కూడా ఈ సరస్వతీ బీజాన్ని లోకంలో అందరికీ వ్యాపింపజేసిన మహాత్ముడు. ఆదిశేషుడు ఈ మంత్రాన్ని భరద్వాజ మహర్షికి, శాకటాయనుడికి ఇచ్చాడు. 4 లక్షల పర్యాయాలు జపం చేసిన మానవులకి ఈ మహామంత్రం సిద్ధిస్తుంది. ఈ మంత్ర సిద్ధి పొందిన వాళ్ళు మహావిద్వాంసులు అవుతారట. 5 లక్షలు అయితే కవచమే పొమ్మన్నారు, కనీసం 4 లక్షలు తన జీవితంలో చేస్తే చాలు. అలాంటి వాడు మంత్ర సిద్ధే పొందుతారు. ఆ మంత్రం చేసే కాలంలో దానికి ఏమేమి విధానాలు ఉన్నాయో అవన్నీ గురుముఖత నేర్చుకోవాలన్నమాట, అవి పుస్తకాల్లో చెప్పడం. ఇంకా వాళ్ళు ఈ జన్మలో కానీ, కనీసం ఈ జన్మలో ప్రారంభిస్తే ఇప్పుడు కాబట్టి రాబోయే జన్మల్లో కానీ, చేతంటే ప్రతి వాడికి ఒక్క జన్మలోనే మోక్షం వచ్చే అర్హత ఉండదు, మహావిద్వాంసులై రాబోయే జన్మల్లో మోక్షం పొందాలి, దానికోసం ఈ సరస్వతీ కవచాన్ని జపం చేయాలి. తక్కిన మంత్రాల కంటే సరస్వతీ కవచానికి కొంచెం శుద్ధి ఎక్కువ అవసరం. అంచేతే 1-10 సార్లు గురువు ద్వారా చెప్పించుకుని అక్షరం దోషం లేకుండా చేయాలట. వీటిని నామాలకి మంత్రాలకి బాధల, ఈ కవచం లాంటి స్తోత్రాలు మాత్రం వాక్శుద్ధితో చేయాలి, అక్కడ పొరపాటు రాకూడదు అనమాట. సరస్వతీ స్వాహ అంటే సరస్వతీ స్వాహ అనకూడదు, ఇక అందువల్ల అది నియమం అంటే నియమం అక్కడ. అలాంటి వాళ్ళు మహావిద్వాంసులు అవుతారు, అఖండ జ్ఞాన సంపన్నులు అవుతారు. ఓ నారద, ఆ సరస్వతీదేవి దివ్య కవచం ధరించినటువంటి పుణ్యాత్ముడికి, దానిని జపం చేసేటటువంటి వాడికి ప్రపంచాన్ని తన వాక్శక్తితో జయించగలిగే స్థితి ఇస్తుంది. అదే విశ్వ విజయము అంటారు దాన్ని. ఇదం విశ్వజయన్నామ కవచం బ్రహ్మరూపకం అన్నారు. అంటే ఇది విశ్వ విజయం, అసలు సరస్వతీ కవచం చేసేవాడు ప్రపంచాన్ని గ్యారంటీగా చేయిస్తాడు. వాదోపవాదాల్లో వాడి ముందు నిలబడలేరు. శాస్త్ర ప్రమాణంగా వాదం, పిడివాదం కాదు. లాగ్ గో మీద కొడతాను, నువ్వు నేను చెప్పిన వాటి వింటావంటే అప్పుడు వేరు. అలా కాకుండా శాస్త్ర ప్రకారం వాదించాలంటే దానికి ఈ కవచం చాలా అవసరం. జగత్ స్రష్ట బ్రహ్మదేవుడు ఒకనొకప్పుడు గంధమాదన పర్వతం మీద భృగు మహర్షి యొక్క ప్రార్థనకి సంతోషం పొంది భృగువుకి సరస్వతీ కవచం ఇచ్చాడు. ఆ సంఘటన చెబుతున్నా విను. ఒకప్పుడు భృగు మహర్షి బ్రహ్మదేవుణ్ణి గంధమాదన పర్వతం మీద అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రార్థన చేశాడు. చాలామందికి తెలియదు కానీ గంధమాదన పర్వతం మీదకి వెళ్ళామంటే సాక్షాత్తు మనకు ఆంజనేయ స్వామి వారి దర్శనం అయినట్టే. హనుమంతుడు చాలా ఉపయోగం చేస్తాడు అక్కడ. ఎంతసేపు బదరి వెళ్తారు, ఒక్కరోజు కూడా అక్కడ ఉండరు. గంధమాదనం దగ్గర ఉండాలి. గంధమాదనం అంటే బదరీకి వెళ్ళడానికి ఇంకా 10 కిలోమీటర్లో బదరి పెడతామనగా ముందు వస్తుందన్నమాట. అక్కడ ఏదో రకంగా ఒక పూటో ఒక గంటో 2-3 గంటలో ఆ కొండల్లో తిరగాలి. తిరుగుతూ ఉంటే తెలియని దివ్యశక్తులు అవుతాయి. ఆ క్షేత్రాలలో కొండల మీదకి వెళ్ళడానికి మనస్సు అంగీకరించదు, ఓపిక ఉండదు. అంచేత మనుషులు ఏం చేస్తారంటే అంతదాకా వెళ్ళి కూడా అమ్మో చలునో లేకపోతే కొంచెం భయం వేసో ఎక్కడానికి పాకడానికి భయపడో వెళ్ళరు, కానీ వెడితే వాడి జీవితం ధన్యమవుతుందన్నారు. నేనెరిగి కొన్ని ఒక 6-7 ఏళ్ల క్రితం 2002లో మేము వెళ్ళినప్పుడు ఒక కుంటివాడు కర్ర పోటేసుకుంటూ దాని మీద ఎక్కుతున్నాడు. నాకు మతిపోయింది. నాకు కూడా చాలామంది శిష్యులు ఒక 5-6 ఇంకా ఉన్నారు. అప్పుడు శ్రీచక్ర హోమం కూడా చేసాం ఆ సంవత్సరం. అప్పుడు ఆ కుంటివాడిని అడిగారు, ఏవయ్య ఈ కొండ మా వాళ్ళు ఎక్కమంటే కొంతమంది భయపడుతున్నారు, అక్కడి నిప్పి ఇక్కడి నిప్పి అంటారు, కుంటివాడివి ఎలా ఎక్కుతున్నామని అడిగితే, కుంటివాడైనా దీని మీదకి ఎక్కాలనుకుంటే ఎక్కగలరండి పట్టుదలతోటి కళ్ళెదురుగుండి ఎక్కి చూపించాడు. పట్టుదల ఉంటే అక్కడ ఎవడైనా ఎక్కగలడు. కానీ మానవుడికి ఉన్న బలహీనత, దౌర్భాగ్యం, శరీరం ఏమైపోతుందోనని ఒక భయం. ఏమవుతుంది మహా అయితే, పోయే కాలం వస్తే ఎక్కడున్నా పోతాడు, ఇంట్లో ఉన్నా పోతాడు, హాయిగా ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడు. ఒకడు ఫ్యాన్ ఇరిగి నెత్తి మీద పడింది డామ్. అంచేత ఫ్యాన్ కింద కూర్చుంటే బతుకుతారనుకోకర్లా, ఇంట్లో కూర్చుంటే అనారోగ్యం పోతుందనుకోకర్లా. మానవుడు జాగ్రత్తగా ఉండడం అవసరమే, కానీ నిజంగా విశ్వం ఆ పరమాత్ముడిని నమ్మి విశ్వాసంతో వెడితే మాత్రం ఏ కష్టమూ రాదు. పొంగుం లంఘయతే ఎగిరిం అంటే కుంటివాడిని కొండ ఎగిరి లంఘించేలా చేస్తాడు ఆ పరమాత్మ. అంటే కొండ మించి లంఘించగలడు, ఆశ్చర్యం అది. ఆ దారిలో బదరి వెళ్ళేటప్పుడు ఓ పెద్ద శుక్కుల యొక్క ఆలయం ఉంది. వాయుగురు వాయుగురు అనుకుంటూ తెగ వెళ్ళిపోతారు నడిచేకంగా. ముసలాళ్ళు లేదు, ముక్కాళ్ళు లేరు. అమర్నాథ్ ఎడుతున్నప్పుడు మంచి గడ్డాలు మీసాలు నెరిసిపోయిన ముసలాళ్ళు నడిచారు. పడుచాలు 2 అడుగులేసి అమ్మే అమ్మే అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళకి విశ్వాసం ఉంది, అది రహస్యం. కఠోర విశ్వాసం కావాలి. మీరు ఎన్ని చెప్పండి, ఎన్ని చెయ్యండి, సాధన అంత మాత్రం చేత సాధన నష్టం అవదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, విశ్రాంతి తీసుకుని నడిచినా, ఒకవేళ ఏ కారణం చేతనైనా నడవలేకపోయినా, ఒకవేళ ఏ కారణం చేతనైనా వెళ్ళకపోయినా, వాడు భ్రష్టుడు కాడు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. ఒక సాధన మొదలుపెట్టిన వాడు ఏ కారణం చేతనైనా కొంత ఆగితే మళ్ళీ కొనసాగించు, తర్వాత దాని ఫలితం అందుతుంది వాడికి. ఒకవేళ సాధనలో చచ్చిపోతే మళ్ళీ ఉత్తమ జన్మెత్తుతాడు. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఒక మహాపండితుడింట్లోనో, ఒక గొప్ప ఐశ్వర్యవంతుడింట్లోనో మళ్ళీ ఈ యోగభ్రష్టుడు పుడతాడు. ఎక్కడి వరకు పూర్వం సాధన చేశాడో దానిని కొనసాగిస్తాడు. కాబట్టి ఏం భయపడక్కర్లా. అందువల్ల గంధమాదన పర్వతం అంటే పరమ పవిత్రమైనది. అది సాక్షాత్తు హనుమంతుడి నిలయం. ఇప్పటికీ కూడా అక్కడ కొన్ని అరటి తోటలు ఉన్నాయి. ఆ 7 ఆకుల అరటి తోటల మధ్యలో మహాత్ముడైన ఆంజనేయ స్వామి వారు నిరంతరం ధ్యానం చేస్తూనే ఉంటాడు. రామ రామ అంటూ ఎంతకాలం చూడను రామ రావయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాట. అదిగో ఆ ప్రదేశానికి వెళ్ళాడు భృగు మహర్షి. బ్రహ్మదేవుణ్ణి శుభభాగ్య విధాతని ధ్యానం చేశాడు. బ్రహ్మదేవ, నీవు బ్రహ్మజ్ఞానులందరిలో శ్రేష్ఠుడివి, ఇంక నీ అంత గొప్ప జ్ఞాని లేడు ఈ సృష్టిలో. సర్వజ్ఞుడివి నీవు, అన్నీ ఎరిగిన వాడంటే నీవే. ఈ విశ్వంలో ఎన్నో ప్రాణులున్నాయి. ఈ చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివైనా నీవే, తల్లివైనా నీవే, స్వామివైనా నీవే. అందరూ నిన్నే ఆరాధిస్తారు స్వామి. ప్రభు అనన్యమైన కరుణతో, అంటే కరుణ అంతా ఇంత కాదు, దాన్ని కొలత ఎవడూ చెప్పలేడు. ఈయన కరుణా సముద్రుడు. పైగా ఇతరులు ఎవరి దగ్గర లేనంత గొప్ప కరుణ ఉన్నది నీ దగ్గర. అటువంటి కరుణతో నాకు ప్రత్యక్షమై సరస్వతీదేవికి సంబంధించిన దివ్య మంత్రాన్ని ఇయ్యి, ఆ అమ్మను ఉపాసించాలి. ఈ సృష్టిలో ఎప్పటికైనా సరస్వతి అనుగ్రహం ఉంటేనే ఆ వ్యక్తి మోక్షం పొందగలడు, ఆ వ్యక్తి జ్ఞాని కాగలడు, ఆ వ్యక్తి ఏదైనా గ్రహిస్తాడు. అందుకని సరస్వతీదేవి నా బుర్రలో స్ఫూర్తినివ్వాలి. ఆ దివ్య కవచాన్ని నాకు ఉపదేశించమని అడుగుతున్నాను. ఈ కవచాన్ని బుధజనులు మాయా నివారకం అంటారు. మాయ వల్ల మన శరీరం చాలా పాడవుతూ ఉంటుంది. ఆ మాయా ప్రభావాన్ని తొలగించేది ఈ కవచం. మంత్ర సమూహ సారం పరమ పవిత్రం. ఈ కవచం దయతో నాకు ఇవ్వయ్యా అని అడిగితే బ్రహ్మదేవుడు ఆనందపడి, నాయనా భృగు మహర్షి నీకు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే, నువ్వు ఒకప్పుడు శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీదని ఆయన అవమానపరిచావు, దాంతో లక్ష్మీదేవి అలిగింది. ఆ తర్వాత లక్ష్మీ ప్రసన్నం చేసుకున్నావు. లక్ష్మీ ప్రసన్నమైంది కానీ ఇంకా సరస్వతీ ప్రసన్నం కాలేదు. ఇప్పుడు నీకు అవసరం, చెబుతున్నా విను. శృణు వత్స ప్రవక్ష్యామి కవచం సర్వకామదం శృతిసారం శృతిముఖం శృత్యుక్తం శృతిపూజితం ఉక్తం కృష్ణేన గోలోకే మహ్యం బృందావనే వనే. ఇది సామాన్యమైనది కాదయ్యో. అన్ని కోరికలని తీర్చేటటువంటి దివ్యమైన కవచం ఇది. వేద సారం ఇది. వేదాలలో చెప్పబడినది వేదముల చేత పూజింపబడుతుంది. అసలు వేదానికి ఇదే ముఖం. సరస్వతీ కవచం వేదానికి ఒక ముఖంట. వేదానికి ఒక ఆకారం ఉంటే ఆకారానికి ముఖం ఉండాలిగా. ఆ ముఖం ఈ కవచము అన్నారు మహాత్మా. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడు రాసమండలంలో ఉన్నప్పుడు దీనిని రచించి తాను స్తోత్రం చేశాడు. అద్భుతమైనది ఇది. ఊరికే వ్యవహార రీత్యా ఇది గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో చెప్పిన మాట. వ్యవహార రీత్యా మనుషుల యొక్క వృత్తి ప్రవృత్తులు బట్టి కులములు ఏర్పాటయ్యాయి. నిజానికి మనుషులకి కులం అనేది కేవలం ఒక, ఎలా అయితే మనిషికి ఒక పేరు పెట్టి పిలిస్తే కానీ వాడికి అర్థం కాదో, అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని ఒక నాలుగు తెగలు వారి వారి ఉపాధులను బట్టి ఏర్పాటు చేశారు. అందరిలో ఉన్నది ఆత్మ పరమాత్మే. అంచేత ఈ నలుగురు దీనిని చేయడానికి అర్హులు అని చెప్పారు. అందుకని అంచేత నేను మాత్రమే చేయొచ్చు, నువ్వు చేయకూడదు, ఆడవాళ్ళు చేయకూడదని కొంతమంది ఈ మధ్యన లేనిపోయిన వేదాంత మళ్ళీ వాదోపాదాలు. అత్యంత మూఢత్వం అది. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేదు, వాళ్ళు వీళ్ళు అనే తేడాలా? ఎందుకని ఒక్కొక్క పనికి ఒక్కొక్క పేరు. అంతే, అంతకుమించి ఏమీ లేదు. నిజానికి దాని అర్థం తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట, ఇంతకంటే ఏం లేదు. అందువల్ల అందరూ చెయ్యవచ్చు తగినటువంటి దివ్యమైన మంత్రం ఇది. అది రాధాదేవి స్వయంగా ఆ మాట చెప్పింది. దీనిని భగవంతుడు శుక్రుడు ఒకప్పుడు జపించాడు. సమస్త దేవతల చేత రాక్షసుల చేత పూజింపబడ్డాడు. రాక్షసులు ఆయనని నెత్తిమీద పెట్టుకోవడానికి గల కారణం ఆయన దగ్గర ఉన్న సరస్వతీ కవచమే. దీనివల్లే బుద్ధిమావస్చ బృహస్పతి. బృహస్పతి చాలా పండితుడయ్యాడు, గొప్ప బుద్ధిమంతుడయ్యాడు. పఠనాత్ ధారణాద్వాగ్మి కవీంద్రో వాల్మీకో మునిహి. దీనిని పఠించడం ద్వారా, తర్వాత ధారణాత్ ధరించడం అంటే కొంతకాలం చదివాక అది కంఠస్థం అవ్వాలి, ఎన్నాళ్ళైనా చూసేది అది తెలవరి, దాన్ని కష్టపడి ధారణ చెయ్యాలి. అలా చెయ్యడం ద్వారా కవీంద్రుడు వాల్మీకి అయ్యాడు మహాత్ముడు. వాల్మీకి నిజానికి మొదట్లో మహర్షే, ఒక మహర్షిని కవిని చేసింది ఇది. ఆయన చాలా కాలం తపస్సు చేసుకున్నప్పుడు మొదట్లో కవిత్వం చెప్పలేదు ఆయన. తర్వాత హఠాత్తుగా ఆయన కవి అయ్యాడు. ఎలా అయ్యాడు? సరస్వతీ కవచం చేయడమే. ఆయన ఒకనాడు శిష్యుడు, ఆయన శిష్యుడే భరద్వాజ మహర్షి అంటే, ఆ భరద్వాజుని యొక్క గోత్రమే భారద్వాజస్సులు అంటే, ఆ భరద్వాజ మహర్షిని తన చేత్తో పుచ్చుకుని తమసాన దగ్గరికి వెళ్ళాడు. మనకి అయోధ్య పెడుతూ ఉంటే దారిలో తగులుతుంది, కాశీ నుంచి అయోధ్య వెళ్లే మధ్యలో తమసానది తగులుతుంది, చాలా పెద్దదనుకోండి, అక్కడ కూడా ఒక తోట తగులుతుంది అనమాట. ఈ తమసా నదిలో స్నానానికి పెడుతూ ఉంటే ఆ నదీ జలం చూశాడు ఆయన, ఆనందపడిపోయాడు. చూసావా శిష్య, ఈ జలం అకర్దమం బురదలేదు, ఇది ఒక స్వచ్ఛమైన పురుషుడి మనస్సులో ఉంది, స్వచ్ఛంగా ఉంది. ఆ ఈ నీటిని చూస్తే ఆనందంగా ఉంది, వాతావరణం బాగుంది అనుకుంటున్నట్ట. ఎంతో దౌర్భాగ్యుడు ఒక బోయివాడు వచ్చాడు, పరమ క్రూరుడు, రెండవ యముడులో ఉన్నాడు వాడు. ఈ వాల్మీకి మహర్షి భరద్వాజుడు చూస్తూ ఉండగానే ఎదురుగుండా ఒక చెట్టు మీద రెండు క్రౌంచ పక్షులున్నాయి, మగ ఆడ. ఆ క్రౌంచ పక్షుల్లో మగ పక్షిని బాణంతో కొట్టేశాడు. అప్పటిదాకా చీచి కూచంటూ ఆ రెండు ముక్కు ముక్కులు తగిలించుకుంటూ ఉంటే వాల్మీకి చూసి ఆనందంతో పొంగిపోయాట. చూసావా ఈ పక్షులు ఎంత ముచ్చటగా ఉన్నాయో, ఎంత అందంగా పలుకుతున్నాయో, ఈ రెండు చీచి కూచిని ముక్కులు దాటించుకుంటూ ఉంటే ముద్దుగా ఉంది. ఏదైనా పక్షి జన్మే జన్మ, అవి ఎవరికి అపకారం చేయవు, వాటి బతుకు బతుకుతూ ఉంటాయి, అందంతో ఉంటాయని మెచ్చుకుంటున్నాడు ఆయన. ఈ దౌర్భాగ్యుడు పడగొట్టేశాడు దాన్ని తిండి కోసం. అందమైన పక్షిని చూస్తూ చూస్తూ బాణంతో పడగొట్టి దాన్ని కూలగొడితే అది ఏడుస్తూ కింద పడి చచ్చిపోతూ ఉంటే, దాని పక్కన ఆడపెట్టి ఏడుస్తూ ఉంటే వాల్మీకి ఆ మహాత్ముడి మనస్సు కరిగిపోయింది. అప్పుడు సరస్వతీదేవి అతని చేత ఒక శ్లోకం పలికించింది. ఏమని? ఓరి దుర్మార్గుడా, బోయవాడా, మా నిషాధ ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. నిషాద అంటే ఓ బోయవాడ, ఓ బోయవాడ నువ్వు ఎక్కువ కాలం బతకలేవురా, నీకు కీర్తి ఉండదు ఈ భూమి మీద, దౌర్భాగ్యుడా. కామమోహితమై పక్క పక్కన కూర్చున్న పక్షులలో, క్రౌంచ పక్షులలో మగ పక్షిని పడగొట్టావు, దీనివల్ల నీకు అపకీర్తి వచ్చుగాక అన్నాడు. అనగానే అది శాపమైపోయి ఆ పెట్టను కొట్టిన బోయవాడు గిలగిల కొడుకు చచ్చిపోయాడు, ఆన్ ది స్పాట్ చచ్చిపోయాడు, తక్షణం చచ్చిపోయాట. ఈయనకి బాధ వచ్చింది, చచ్చే వాడేదో దుర్మార్గుడు కొట్టేశాడు, నేను మాత్రం తొందరపడి ఎందుకు చెప్పించాను, శాపమైపోయింది వాడు చచ్చిపోయాడు అని స్నానం చేశాడు. మనస్సు నిలకడగలేదు. ఈ శ్లోకంగా ఉంది, ఇదేదో ఆశ్చర్యం. అంతవరకు భూమి మీద శ్లోకాలు లేవు, అక్షరాలు మాట్లాడుకున్నారే తప్ప. అందంగా ఉంది, నాలుగు పాదాలు ఉన్నాయి, పాదంలో ఎనిమిది అక్షరాలు ఉన్నాయి. ఈ ఎనిమిది అక్షరాలు సరి గమ పద నిస అనడానికి సరిగా ఉన్నాయి ఎనిమిది అక్షరాలు కూడా. ఏంటి చిత్రం అనుకుంటూ వచ్చాడు, అరుగు మీద కూర్చున్నాడు, మనస్సు మనస్సులో లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఇతన్ని ఆహ్వానించగానే వెంటనే రెండు చేతులు జోడించి మహాత్ముడికి నమస్కారం చేశాడు. నాయన వాల్మీకి, నువ్వు చెప్పించాననుకుంటున్నావు, చెప్పించడం కాదయ్యా, నీ మాట వల్ల వాడు చచ్చిపోయి మోక్షానికి వెళ్ళాడు. ఆ బోయవాడు కొట్టడం వల్ల నీకు 32 అక్షరాలతో కూడిన ఒక అద్భుతమైన శ్లోకం వచ్చింది. చరిత్రలో మొట్టమొదట ఛందస్సు ఇలా ఏర్పడింది. ఇది అనుష్టుప్ ఛందస్సు అంటారు. ఇది చాలా అద్భుతమైనది. ఒక్కొక్క పాదంలో 8 చొప్పున 4 పాదాల్లో 32 అక్షరాలు ఉంటాయి. దీన్ని చక్కగా వీణ మీద వాయించి పాడవచ్చు, రకరకాల రాగాల్లో పెట్టుకోవచ్చు. ఈ శ్లోకములలోనే నువ్వు అద్భుతంగా రామచరిత్రంతా రామాయణంగా రాయి, నువ్వు కవివయ్యావు. సరస్వతీదేవిని నా పత్నిని కవచాన్ని ఆరాధించావు, ఒకప్పుడు 400,000 జపం చేశావు, అందువల్లే నీకు అవకాశం వచ్చింది. నువ్వు రాసిన దాంట్లో బూతులు లేవు నిజానికి. పై అర్థం, ఓ బోయవాడా, నీవు ఎక్కువ కాలం అపకీర్తి పొందుతావు, ఎక్కువ కాలం కీర్తి పొందవు, బతకవు, ఎందుకంటే ఒక మొగపెట్టను కొట్టేశావు గనక అని. కానీ ఇందులో అంతరార్థం రెండోది వచ్చింది. మా అంటే లక్ష్మి, నిషాద అంటే భర్త. మా నిషాద అంటే ఓ లక్ష్మీ వల్లభుడు అయిన రామా, ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ అంటే వేలాది సంవత్సరాలు శాశ్వతముగా ఈ భూమి మీద ఎన్నేళ్లు గడిచినా శాశ్వతంగా నీ పేరుండుగాక, నీకు కీర్తి వచ్చుగాక, లక్ష్మీ వల్లభ నీకు శాశ్వత కీర్తి వచ్చుగాక. ఎందువల్ల ఎత్ క్రౌంచ మిథునాత్, క్రౌంచ మిథునం అంటే ఇక్కడ రాక్షసుల జంట, పరమ భయంకరుడైన రావణాసురుడు, వాడి భార్య మండోదరి జంట, వాడు కామమోహితుడు. అందులో మగవాడైన రావణుణ్ణి కొట్టావు గనక నీకు భూమి మీద కీర్తి శాశ్వతం కానీ. కానీ రెండు అర్థం వచ్చేసింది. శాపం పెడితే దానిలో నిరంతరం కామంతో ఉండే దుర్మార్గుడైన రావణుణ్ణి చంపావు, కాబట్టి నీకు భూమి మీద కీర్తి నిలబడుగాక శాశ్వతంగా అని అర్థం వచ్చింది. ఇదే రామాయణానికి బీజం అని వరం ఇచ్చాడు ఆయన. దాంతో మహాకవి అయ్యాడు, సంకల్పం చెప్పుకున్నాడు, రామాయణం 24,000 శ్లోకాలు రాశాడు. ఈ సృష్టిలో ఆది కావ్యం అది, మొట్టమొదటి కావ్యం అది. ఆ కావ్యం వంటి కావ్యం మళ్ళీ ఎవడూ రాయలేడు. ఎవడు రాసినా ఆయన దాంట్లో ఉన్న సారం కొంతైనా లాక్కోక తప్పదట. వాల్మీకి మహర్షి దగ్గర ఉండే సారాంశాన్నే ఎన్నో పర్యాయాలు కాళిదాసు మొదలైన కవులు లాక్కున్నారు, అందులో ఉన్న కొంత ఎంగిలి కొట్టేశారన్నమాట. అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా మంచి కావ్యం రాశాడు, ఆముక్తమాల్యద. దాంట్లో కూడా చాలా గొప్ప భావనలు ఉంటాయి. ఆ భావనలు ఇంత గొప్పగా రాశాడు ఈయన అనుకుంటే అది కూడా చివరికి మళ్ళీ వాల్మీకి మహర్షి రాసిందే. అందులో ఆముక్తమాల్యద అనే కావ్యంలో చాలా గొప్పగా రాశాడు శ్రీకృష్ణదేవరాయలు మహారాజు. ఆయన రాజకవి, ఆయన చాలా గొప్ప కవి. అటువంటి కవి మళ్ళీ భూమి మీద అరుదు అన్నమాట. ఆయన గరుత్మంతుడు రెక్కలతో ఎగురుతున్నట్ట, ఈ రెక్కల గాలికి మొత్తం సముద్రం కాస్త భూమి నుంచి ఆకాశంలోకి లేచిపోయిందిట. ఆకాశంలోకి సముద్రపు గాలి సముద్రం లేచిపోగానే మరి నేల మీద లేదుగా ఇక సముద్రం. అప్పుడు నేలలో సముద్రం కింద ఉండే పాములు బయటికి కనపడుతున్నాయి. సముద్రంలో అట్టడుగున పాములు ఉంటాయి పాతాళలోకంలో. ఎప్పుడైతే గరుత్మంతుడి గాలికి ఇలా భూమి మీద ఉన్న సముద్రం టిక్ అని పైకి లేచిపోయిందో, ఒక చీర ఆరేస్తే పైకి లేచిపోయినట్టుగా ఈ సముద్రం పైకి లేవగానే అడుగునున్న పాములకి ఆచ్ఛాదన లేకపోయింది, పైన నీళ్లు లేవు. ఇంతలో ఆ సమయంలో పైన ఎవరు ఎగురుతున్నది దానికి? ఇప్పుడు గరుత్మంతుడు కదా. ఆ గరుత్మంతుడికి మనం ఎక్కడ కనపడతామో, నీళ్లు పైకి లేచాయి, ఆయన మనల్ని మింగేస్తాడేమో అనే భయంతో ఆ పాములు ఒకదానికోటి ఇలా లొంగలు తుట్టుకుని ముద్దలు ముద్దలు అయిపోతున్నాయట. ఏదో మనం తువ్వాలు పిండేసి పక్కన పెట్టినట్టుగా ఆ పాములు లొంగలు తుట్టుకు పడిపోతున్నాయట. ఇలాంటి భావనలు రాశాడు ఆయన. ఖనటత్వయోబ్ధి వీక్ష రసాతలాన్యోన్య పిండీ కృతాంగభీత అండజములు అంటే, గరుత్మంతుడి రెక్కల ద్వారా ఆకాశములో నటిస్తున్నది సముద్రం, సముద్ర జలం పైకి పోవడం వల్ల జలంలో అడుగునుండటువంటి పాములకి పైన ఆ గొడుగులాగా ఆచ్ఛాదనలాగా ఉండవలసిన నీరు లేదు, అవి బయటపడ్డాయి. బయటపడిన పాములకి పైన గరుత్మంతుడు కనబడ్డాడు. గరుత్మంతుడిని చూడటంతో అవి భయపడ్డాయి, దాంతో లొంగలు చుట్టుకుంటున్నాయి అవి. అదిగో అటువంటి భయపడుతున్నటువంటి అండజములు పాములు కలిగినది అన్నారు ఆ రెక్కలు. అంతటి అద్భుతమైన భావన రాశాడు. నేను మొదట్లో ఇలాంటి భావన ఎవడన్నా రాస్తాడా, ఇంకా చాలా రాశాడు అనుకోండి, అందులో ఈ మొదటి భావన ఉన్నదే. ఇది సుందరకాండలో వాల్మీకి మహర్షి రాశాడు. ఎలాగా హనుమంతుడు ఆకాశంలో రివ్వెరగురుతుంటే ఆ గాలికి సముద్రం మొత్తం ఖే యథా నిపతత్యుల్క ఆకాశంలో అలాగ పైకి లేచిపోయింది అన్నాడు. అంతే సముద్రం అడుగున పాములు బయటపడ్డాయని అలా ఎన్నో భవనలు రాశాడు ఆయన. ఇంత మధురమైన కవిత్వం వాల్మీకి ఎలా రాశాడు, ఇదిగో ఇక్కడ చెప్పారు. పఠనాత్ ధారణాత్ వాక్మి వాల్మీకో కవీంద్రో మునికి. దీనిని వాల్మీకి మహర్షి కవీంద్రుడు కేవలం పఠించి ధారణ చేయడం వల్లే అంత గొప్పవాడయ్యాడు ఆ ముని. స్వయంభవ మను అనే మనువు ఈ సరస్వతీ కవచాన్ని ఉపాసన చేశాడు, అందుకే మనువయ్యాడు. మను స్మృతి రాశాడు, సర్వ పూజితుడయ్యాడు, అందరూ ఆయన్ని పూజించారు. కణాదుడు, గౌతముడు, కణ్వ మహర్షి, పాణిని, శాకటాయనుడు వీళ్ళంతా ఇదే చదువుకుని సరస్వతీ కవచాన్ని గ్రంథములు రాయగలిగారు. ఆ తరువాత ధృత్వా వేద విభాగంచ పురాణాన్యఖిలాన్ని చకార లీలా మాత్రేణ కృష్ణద్వైపాయన స్వయం. ఇంకా ఇప్పుడు మన సద్గురు మహాత్ముడు వేదవ్యాస మహర్షి వాల్మీకి ఒక్క రామాయణం రాసి ఊరుకుంటే అష్టాదశ పురాణాలు 100,000 శ్లోకాల పైబడినటువంటి భారతం, ఇంకా బ్రహ్మసూత్రాలు, ఉప పురాణాలు, ఇన్ని విశేషాలు రాసిన మహానుభావుడు భూమి మీద మరొకడు ఎవడు ఉండడు, ఉండడు ఉండడు, మళ్ళీ పొట్టడు పొట్టడు. అటువంటి వేదవ్యాస మహర్షి కృష్ణద్వైపాయనుడు విష్ణుస్వరూపుడు దీనిని 500,000 జపం చేశాడు. అందుకే వేదాలు విభజించాడు ఆయన. చిల్లర కొట్లు 5 నిమిషాలు చిల్లర లెక్కెట్టడానికి గంట అడుతుంది మనకి. ఆయన అటువంటిది వేదాలు కలగా పులగంగా ఉంటే దాన్ని చక్కగా 4 భాగాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే వేదములుగా విభజించాడు ఆ మహానుభావుడు. అఖిల పురాణ ఇతిహాసములు ఇచ్చాడు ఆ మహాత్ముడు. ఈ సరస్వతీ కవచాన్ని పూర్తిగా ధ్యానం చేసినవాడు. పైగా ఏమంటున్నాడో తెలుసా, రాయడానికి కష్టపడలేదట. మనం చాలా కష్టపడితే కానీ ఏం రాయలేము, చేయలేము. ప్రింట్ చేయాలంటే కష్టం. మళ్ళీ చకార లీలామాత్రేణ కృష్ణద్వైపాయన స్వయం. లీలామాత్రం శ్రీకృష్ణుడికి నోట్లో లోకాలు చూపించాలంటే కష్టంటే అండి ఆయనకి. వెన్నపోసి తినడం ఆయన కష్టమా? ఆయనకి లీల. ఈ పరమాత్ముడు కృష్ణద్వైపాయనుడు చాలా అవలీలగా రాసి పారేశాడు ఆ పుస్తకాలు. చాలా తేలిగ్గా మహాత్ముడా, అది కేవలం సరస్వతీ కృప. శాతాతపశ్చ సంవర్తో వశిష్ఠస్య పరాశర. ఇంకా సంవర్తుడు, శాతాతపుడు, వశిష్ఠుడు, పరాశరుడు కూడా ఈ సరస్వతీ కవచాన్ని అనుష్ఠానం చేశారు. యద్ధృత్వా పఠనాత్ గ్రంథం యాజ్ఞవల్క్యశ్చకారస. యాజ్ఞవల్క్య మహర్షి దీనిని ధరించి గ్రంథములు రాయగలిగాడు. యజుర్వేదం 2 భాగాలు, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. సహజంగా ఈ స్మార్త సంప్రదాయంలో అందరివి కృష్ణ యజుర్వేదం. ఒక్క యాజ్ఞవల్క్యులు అని ప్రథమ శాఖ అంటారు బ్రాహ్మణుల్లో, వాళ్ళొక్కళ్ళది మాత్రం ఈ యాజ్ఞవల్క్య శాఖ. యాజ్ఞవల్క్యుడు వాళ్ళ మూలపురుషుడు. అదిగో ఆ యాజ్ఞవల్క్యుడు ఆ శుక్ల యజుర్వేదాన్ని వాళ్ళ కోసం విభజించాడు ఈ సరస్వతీ కవచాన్ని ఒకప్పుడు చదివి మహానుభావుడు. ఋష్యశృంగో భరద్వాజ శాస్తీకో దేవలస్తథ. ఋష్యశృంగుడు, భరద్వాజుడు, ఆస్తీకుడు, దేవలుడు దీన్ని చేశారు. తర్వాత జావాలి కూడా దీనిని ఒకప్పుడు సర్వపూజితుడు అవ్వడానికి పదే పదే జపం చేశాడు. ఇప్పుడు ఈ కవచం చెబుతున్నాను విను. కవచశ్యాస్య విప్రేంద్ర ఋషిరేవ ప్రజాపతి. ఈ సరస్వతీ కవచానికి ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడే స్వయంగా ఋషి. వేదవ్యాస ఋషి అంటాంగా దీనికి బ్రహ్మ ఋషి అన్నమాట. తర్వాత ఛందస్సేమిటి, స్వయం ఛందస్య బృహతి, బృహతి ఛందస్సు దీనికి, బృహతి ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, బృహతి ఛందస్సు, ఇలా ఛందస్సులు చాలా ఉన్నాయి. అందులో ఇది బృహతి ఛందస్సు. దేవత శారదాంబిక, మరి దేవత ఎవరు? సాక్షాత్తు సరస్వతీదేవి. ఆ శారదాంబికయే దీనికి దేవత. సర్వతత్వ పరిజ్ఞానే సర్వార్థ సాధనేషుచ. మరి దేనికి దేనికి మనం చదవాలి? సర్వతత్వం అర్థం చేసుకోవడానికి, జ్ఞానం పొందడానికి. మనం ఏదనుకుంటే అది నెరవేర్చుకోవడానికి, కవితాసుచ కవిత్వం చెప్పడానికి, అన్ని రకాల కవిత్వాలకి కూడా వినియోగ ప్రకీర్తిత దీనిని వినియోగం చెయ్యాలి. ఇప్పుడు ఈ సరస్వతీ కవచం అద్భుతమైన కవచాన్ని బ్రహ్మదేవుడు ఒకప్పుడు భృగువుకి చెప్పాడు. దీనినే నారాయణుడు నారదునికి చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు. శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ శిరోమే పాతు సర్వతః. ఇందాకే చెప్పినట్టుగా శ్రీం అనేది లక్ష్మీ బీజం, హ్రీం మాయా బీజం. ఈ రెండింటితో కూడిన ఓ సరస్వతీదేవి నీకు నమస్కారం, నా శిరస్సునంతటినీ నీవు కాపాడుదుగాక, నా తలని కాపాడు, నాకు బుద్ధిని తద్వారా. శ్రీం వాగ్దేవతాయై స్వాహ ఫాలం మే సర్వదావతు. లక్ష్మీ బీజం శ్రీంతో కూడిన ఓ వాగ్దేవత నా నుదుటిని కాపాడు. ఓం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం. ఓం అనే ప్రణవంతో సరస్వతీదేవి నిన్ను ధ్యానం చేస్తున్నాను, రెండు చెవులను నీవు కాపాడుదువుగాక. ఓం శ్రీం హ్రీం భారత్యై స్వాహ నేత్రయుగ్మం సదావతు. ఓ భారతి, ప్రణవము లక్ష్మీబీజము మాయాబీజంతో కూడిన దానివి, నా రెండు కళ్ళు కాపాడుదువుగాక. అప్పుడు కంటికి తొందరగా చెత్తారం రాకుండా జ్ఞానదృష్టి కలుగుతుంది, ఎవరిని చూసినా ద్వేషం రాదు. ఐం హ్రీం వాగ్వాదింజై స్వాహ నాసాం మే సర్వదావతు. ఐం అనేది వాగ్బీజం, అంటే వాక్కుకి వాళ్ళ మూలస్వరం అదే. ఐం అనగానే కంఠం చూడండి ఒకసారి ఎలా ఉంటుంది, ఇది వాగ్బీజం. ఈ కంఠస్థానంలో విశుద్ధి చక్రంలో మనందరి చేత రకరకాల మాటలు పలికించేది ఆ బీజమే. ఆ బీజము వాగ్ మాయాబీజం హ్రీం, ఈ రెండింటితో కూడిన ఓ వాక్యస్వరూపిణి వాదిని నా ముక్కుని రక్షించు. హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహ చౌష్టం సదావతు. హ్రీం అనే మాయాబీజంతో కూడిన ఓ సకల విద్యలకి అధిష్టాన దేవత అయిన సరస్వతి నీకు నమస్కారం. ఓష్టము అంటే పెదవి, పెదవిని కాపాడుదుగాక, పై పెదవి కింద పెదవి కూడా అన్నమాట. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంత పంక్తిం సదావతు. ప్రణవము లక్ష్మీ మాయాబీజములతో కూడిన ఓ బ్రహ్మస్వరూపిణి జగన్మాత నీకు నమస్కారం, నా దంతములను లోపల ఉండే తినడానికి ఉపయోగపడే మాట్లాడడానికి ఉపయోగపడే పళ్ళను కాపాడు. ఎందుకంటే పళ్ళు బాగుంటేనే తిండి తినగలుగుతాం, ఆరోగ్యం బాగుంటుంది, అవి ఉంటేనే బాగా మాటలు వస్తాయి. అన్ని పళ్ళు ఊడిపోతే అనుకోవాలి, మరి యాతన అది పెద్ద యాతన. అందువల్ల దంత పంక్తిని కాపాడుదుగాక. ఐమిత్యే కాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఐం అనే ఒకే ఒక్క అక్షరం వాగ్బీజం, ఇది నా కంఠమును కాపాడుగాక. ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కంధవుమే శ్రీం సదావతు. నా గ్రీవమును మెడని నీవు, మెడ నేను బెణికితే అసలు కథలు ఇటు మెడలు బెణికిన తర్వాత మన వాళ్ళు చాలామంది అవేవో రకరకాల ప్లాస్టిక్ గొట్టాలు తగిలించుకుంటారు, ఈ మధ్యన ఇంత మెత్తగా ఉంటుంది, తగిలించుకుని అక్కడి నుంచి ఇలా ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. అమ్మ అనుగ్రహం ఉంటే ఆ మెడలు బెడకవు, హాయిగా ఎంతకాలమైనా సుఖంగా తిరగచ్చు. ఓ తల్లి, నా మెడని కాపాడు, స్కంధములు భుజములను కూడా ఓ లక్ష్మీ బీజస్వరూపిణి కాపాడుదువుగాక. ఓం శ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహావక్ష సదావతు. తర్వాత ఓం అనేటటువంటి ఆ ప్రణవంతో లక్ష్మీ బీజంతో కూడిన విద్యలకి అధిష్టాన దేవత అయిన ఓ తల్లి, నా వక్షస్థలాన్ని చక్కగా కాపాడు, నా వక్షస్థలం బాగుంటే ఆరోగ్యంగా ఉంటాను నేను. ఓం హ్రీం విద్యాస్వరూపాయై స్వాహామే పాతు నాసికాం. ఓంకారంతో హ్రీం అనే మాయాబీజంతో సకల విద్యాస్వరూపిణి అయిన ఓ తల్లి, నా ముక్కుని నా బొడ్డుని కూడా రక్షించదవుగాక. నాభిక అంటే బొడ్డు, బొడ్డుని రక్షించు. ఓం హ్రీ ఇచ్చేదంటే కొన్ని శబ్దాలు బొడ్డు నుంచి రావాలి, నాభిస్థానం నుంచి రావాలన్నమాట. ఒక్కొక్కసారి మన వేదమంత్రాలు చదువుతుంటే సరిగ్గా నాభిస్థానం కదులుతుంది, అక్కడ నుంచి వాక్శక్తి పైకి రావాలి గనక. మణిపూరక చక్రం అనే చక్రం కూడా అక్కడ ఉన్నది గనక, అక్కడ కాపాడు తల్లి. ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమహస్తౌ సదావతు. ప్రణవం వాగ్బీజం, తర్వాత హ్రీం అనే మాయాబీజం, క్లీం ఇది గొప్ప శక్తి అనమాట. ఐం క్లీం సౌహ అనే దాంట్లో ఈ క్లీం అనేది మధ్యకూటం. ఈ మధ్యకూటంతో కూడిన ఓ వాణి సరస్వతీదేవి, నా రెండు చేతులు కాపాడమ్మా. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. అన్ని అక్షరాలు నీవే, అక్క వాళ్ళ దగ్గర నుంచి చిట్ట చివరి అక్షరం జ్ఞా వరకు కూడా అమ్మే, అంతకంటే లేదు. సంస్కృతంలో మొత్తం అక్షరములన్నీ కలిపి అయ్యి ఉన్ అంటే ఈ ఊ వరసగా, ఆ అంటే ఆలు, ఈ అంటే ఈలు, ఊ అంటే ఊలు అనమాట. ఇది మొదటి సూత్రం అయి ఉన్ అంటాం. రెండవది అరులుక్కు, అరు అలు ఈ రెండు కూడా. తర్వాత ఏ ఓంగ్, ఏ ఓంగ్ అంటే ఇక్కడ ఏ ఓ రెండు అక్షరాలు, అయ్యవుచ్ అయ్యి అవు అనమాట వరుసగా. ఇవి అచ్చు అంటే నిజానికి అచ్చులంటే ఇవన్నమాట వరుసగా. అక్కడి నుంచి హయవరట్ లన్ యమగణనం జభై ఘడధస్ జబగడధస్ ఖ ఫ ఛఠ త చటతౌ కపై శషసర్ హల్ ఇది మాహేశ్వర సూత్రాన్ని. ఈ 14 కూడా ఇప్పుడు వరుసగా చెప్పిన 14 శివుడు ఒకప్పుడు తన టక్కానాథం నుంచి సృష్టించాడు. ఇందులో మొత్తం అక్షరాలు 50 ఉన్నాయి. ఈ సంస్కృత భాషకి 50 అక్షరాలు ఉన్నాయే, ఇవి సర్వవర్ణములు అంటే. ఈ సర్వవర్ణాత్మకమైన తల్లి పాదయుగ్మం సదావతు అంటే నా పాదములు రెండింటినీ కాపాడుదుగాక. నిజానికి అక్షరాల జ్ఞానం ఉంటే అక్షరాలను జాగ్రత్తగా ఉచ్చరిస్తే కాళ్ళు బాగుంటాయి, కాళ్ళు బాగుంటే కళ్ళు బాగుంటాయి, కాళ్ళు సరిగ్గా లేకపోతే ఏ పని చేయలేము, అందువల్ల వాటిని కాపాడు. ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహ సర్వం సదావతు. నా వాక్కుకి అధిష్టాన దేవతమైన ఓ ప్రణవస్వరూపిణి నన్ను అంతటా కాపాడు, నా శరీరం అంతా కాపాడు. ఇంతవరకు కాళ్ళు చేతులు ముక్కు నడ్డి అంటున్నాడు, అలాగది ఇప్పుడు మొత్తం శరీరం అంతా కాపాడుదుగాక. ఇక్కడ నుంచి శరీరం అయిపోయింది. తూర్పు దిక్కుకి వెడితే ఏమవుతుందో తెలియదు, పడమరకి వెడితే ఏమవుతుందో తెలియదు, దక్షిణానికి వెడితే ఏమవుతుందో తెలియదు, ఉత్తరానికి వెడితే ఏమవుతుందో తెలియదు, ఎక్కడ ఏ దిక్కులో ఏ కష్టం ఉందో మానవుడికి ఏం తెలుసు. మరి అన్ని దిక్కులలోనూ మనకి అమ్మవారి రక్ష కావాలి. అందుకని ఇక్కడ నుంచి ఈ సరస్వతీ కవచంలో సర్వ దిక్కులలోనూ కూడా అమ్మ రక్షించాలని స్తోత్రం చేస్తున్నారు. అద్భుతమైన స్తోత్రం ఇది. అందుకే అది వినడంతో మూర్ఖుడు కూడా పండితుడయ్యే గొప్ప స్తోత్రం ఇది. ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహ సర్వం సదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహ ప్రాచ్యాం సదావతు. నా కంఠమంతటా నిండి ఉండే ఓ సరస్వతీమాత నీకు నమస్కారం. నన్ను తూర్పు దిక్కున కాపాడదువుగాక, ప్రాచ్యాం తూర్పు దిక్కును రక్షించదవుగాక.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.